ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు మనసా నమస్సులు. ఈరోజు నేను మహామహితాత్ముజుండైన మనముందరము దాదాపు మరచిపోవుటకు సిద్ధముగానున్న మహనీయుని గురించి తెలుపబోతున్నాను. ఆయన పేరే శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు. నేను మొదట వారి జీవిత చరిత్రను క్లుప్తముగా మీకు తెలియపరిచి ఆ పిదప కొన్ని వారి గొప్పదనములకు సంబంధించిన ఉదాహరణలను మీకు తెలియజేస్తాను. శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు ప్రస్తుత విజయనగరం జిల్లాలో బొబ్బిలి దగ్గరగా ఉన్న అజ్జాడ అనే గ్రామంలో నివసించే నరసమ్మ వెంకట చైనులకు 8వ సంతానముగా జన్మించినారు. వెంకట చైనులు ఊరూరా వెళ్ళి పురాణములు చెప్పేవారు. దాసుగారి తల్లి నరసమ్మ కూడా పురాణం చెప్పడంలో దిట్ట అవడం వలన ఆమెను పురాణాల నరసమ్మ, చదువులవ్వ అని ఆ ప్రాంతం వారంతా పిలిచేవారు. నారాయణదాసుకి తల్లిదండ్రులు సూర్యనారాయణ అని నామకరణం చేయటం జరిగింది. 5వ ఏట ఉపనయన కర్మ అయిన తరువాత అతన్ని తీసుకొని అతని తల్లి పార్వతీపురము వద్ద ఒక జాతరకు వెళ్ళి తిరిగి వస్తూ పార్వతీపురంలో ఒక పుస్తకాల కొట్టులో భాగవత గ్రంథమును చూసి వెల అడిగింది. ఆ కొట్టు సొంతదారుడు నవ్వి, అది మీ బోటివారు చదివే పుస్తకం కాదని హేళన చేయడం జరిగింది. వెంటనే ఆమె స్పందించి ఈ విధముగా జవాబు చెప్పింది, అయ్యా, ఈ పుస్తకమును నా కుమారుడు చదవగా అందరి అర్థమును నేను తెలియబరుస్తాను అని అన్నది. కొట్టు యజమాని అంతటితో ఊరుకొనక, ఆ విధంగా గనక నీవు చేయగలిగితే అమ్మా, ఈ భాగవత పుస్తకాన్ని మీకు ఉచితముగా ఇస్తాను అని చెప్పినాడు. 5 సంవత్సరాలైనా నిండని నారాయణదాసు అనర్గళంగా వర్ష ఋతు వర్ణనాన్ని చదివితే తల్లి నరసమ్మ అర్థం చెబుతూ ఉంటే షాపు యజమానితో పాటు ఆ బజారుకు వచ్చిన జనమంతా ముగ్ధులై ఆ అంగడి ముందు నిలబడి ఆశ్చర్యచకితులై విన్నారు. కొట్టు యజమాని చెప్పిన విధంగా భాగవతమును వారికి ఉచితముగా బహూకరించినాడు. శ్రీ నారాయణదాసు శ్రావణ బహుళ చతుర్దశి అనగా 31వ తేదీ 8వ నెల 1864 జన్మించినారు. ఏ గురువు వద్ద కూడా విద్య నేర్వకుండానే 5వ ఏటనే లయబద్ధంగా భాగవతం చదవడమే కాక 10వ ఏటనే గ్రంథములు రచించే స్తోమతకు ఎదిగినారు వారు. తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ ఆ పల్లె వాతావరణంలో ప్రకృతి ఒడిలు అనే పాఠాలు నేర్చుకుని రాగ తాళ యుక్తముగా కీర్తనలు పద్యాలు పాడుతూ తిరుగుతూ ఉంటే అతని అన్నగారైన వకీలు సీతారామయ్య ప్రోద్బలంతో విజయనగరం చేరటం జరిగింది. విజయనగరంలో ఆంగ్ల విద్య నేర్చుకోవటానికి అక్కడి బడిలో చేర్చినారు అన్నగారు. అప్పటికి ఆయన వయసు 12 ఏళ్ళు. అనతి కాలంలోనే మెట్రిక్యులేషన్ పూర్తి చేసినారు వారు. విజయనగరం విద్యల నగరంగా అప్పటికే కీర్తి గడించింది. ఆంధ్రభోజుడుగా కీర్తి గడించిన విజయనగరం మహారాజా ఆనంద గజపతి ఆస్థానంలో ఎందరో కవులు, పండితులు, మహానటులు ఉండేవారు. నాటక సమాజాలెన్నో ఉండేవి. మన దాసుగారి సోదరులు ఇరువురు నాటకాలలో నటిస్తూ తిరుగుతూ ఉండేవారట. ఆ రోజులలో మద్రాసు నుండి కుప్పస్వామి నాయుడు అనే హరికథా భాగవతారు విజయనగరమునకు వచ్చి ధ్రువచరిత్ర అన్న హరికథను చెప్పగా విన్న మన సూర్యనారాయణ దాసు గారు ఆకర్షితులై హరికథాగానంపై మక్కువ ఎక్కువగా ఏర్పరచుకున్నారు. అప్పటికే సహజ పాండిత్యుడైనటువంటి ఆయన కవిత్వము చెప్పడమే కాకుండా పద్యాలు, పాటలు, కీర్తనలు పాడుతూ హాస్య ధోరణులతోనూ చతురోక్తులతోనూ పలువురిని ఆకట్టుకునేవారు. హరికథాగానముపై తీవ్రమైన సంకల్పం కలగడంతో స్వయంగా భాగవతంలో కొన్ని పద్యములను మేళవించి అద్భుతంగా వేణుగోపాలస్వామి ఆలయంలో గద్య కట్టి హరికథ చెప్పి పలువురిని ఆశ్చర్యపరిచినారు. తనకు హరికథల మూలముగా కొంత పేరు వచ్చిన తరువాత ఆయన సూర్యకు బదులుగా శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల అన్న ఇంటి పేరును అలాగే ఉంచుకుంటూ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ అన్న పేరును అలాగే ఉంచి దాసును దానికి చేర్చినారు. ఆ తరువాత ఆయన లోకమంతా అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగా వన్నెకెక్కినారు, నుతింపబడినారు. ఆయన చెప్పే హరికథలు ఇంత అంతా కాకుండా ఎంతో జనరంజకంగా ఉండేవి. తన మృదు మధుర గంభీర కంఠముతో సంగీతపరంగా నాట్యం చేస్తూ హావభావాలను ప్రదర్శించుతూ చెప్పడంతో ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. పలువురు జమీందారులు, కళాభిమానులు అతనిని ఆహ్వానించి హరికథలు చెప్పించుకునేవారు. అప్పటికి ఆయన వయసు 20లోపే. నరసన్నపేటలో హరికథ చెబుతూ ఉంటే అప్పటి కలెక్టర్ అయిన హెచ్ఆర్ బ్రాడ్వెల్ విని ఆయనకు మిత్రుడై ఆయన జీవించి ఉన్నంతకాలము ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరములు నడిపేవారు. ఆ సహవాసము అంత గొప్పగా ఉండినది. ఒకసారి నారాయణదాసు గారు ఉర్లాం జమీందారుని సమక్షములో హరికథ చెప్పి ఆమె ప్రశంస అందుకుంటే ఆ సభలో ఉన్న పండితులు అష్టావధానం చేయమని ఆయనకు సవాలు విసిరడం జరిగింది. అందుకు ఆయన భయపడక ఆ మరునాడు అష్టావధానం చేసి అందరినీ ఆశ్చర్యపరచడం కూడా జరిగింది. ఆ తరువాత కూడా చాలామంది కోరికపై అష్టావధానం చేసి తన మేధాసంపత్తిని చాటుకున్నారు వీరు. ఒకసారి భరంపురంలో నారాయణదాసు గారి హరికథ విన్న సబ్ కలెక్టరు బట్టి పెట్టి కథ చెప్పడం కాదు, చేతనైతే మరొక కథ చెప్పమని సవాలు చేయడంతో దాసుగారు రాత్రికి రాత్రి అంబరీషోపాఖ్యానము హరికథ వ్రాసి ఎంతో అద్భుతంగా ప్రదర్శించడంతో సబ్ కలెక్టర్తో పాటు ప్రముఖులెందరి ప్రశంసలను పొంది సన్మానించబడినారు. ఒకసారి విజయనగరం బొంకుల దిబ్బ దగ్గర ఆయన హరికథ చెబుతూ ఉంటే కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారు విని ముగ్ధులై ఆయనను కళాశాలలో ఎఫ్ఏ చదువుటకు ప్రోత్సహించినారు. ఆ హరికథకు ప్రక్క వాయిద్యము వారి అన్నగారే వాయించేవారు. వారి పేరు పేరన్న. ఆర్థిక స్థితి బాగలేదని, చదువుకోవడానికి నాకు వీలు కాదు అని చెప్పిన దాసుగారిని ప్రోత్సహించి దివాను గారు, ప్రిన్సిపల్ గారు స్కాలర్షిప్ రూపంలో డబ్బులు ఇచ్చి వారిని కళాశాలలో చేర్పించినారు. కళాశాలలో చేర్పించిన తర్వాత కూడా ఆయన హరికథలు చెప్పుటం మాత్రం మానలేదు. పిఠాపురము, కశింకోట మొదలగు ఎన్నో జమీందారీలలో తన యొక్క హరికథలను చెప్పి వారి చేత సత్కారములను పొందినాడు. విధి బలీయమైనది. అనుకోకుండా ఆ తరువాత సంవత్సరం కళాశాల ప్రిన్సిపాల్ గారు, దివాను గారు ఇద్దరూ మరణించడంతో వచ్చే స్కాలర్షిప్ ఆగిపోయినది. అతని చదువు అర్ధాంతరంగా ముగిసింది. ఆ సమయంలో విశాఖపట్నం హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ రామయ్య గారు నారాయణదాసుని చేరదీసి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పించడానికి పూనుకోవడంతో ఆయన విశాఖపట్నమునకు మకాం మార్చుట జరిగింది. అప్పటికే ఆయన ప్రతిభ నలుమూలలా వ్యాపించడంతో అనేక పట్టణముల నుండి ఆయనకు పిలుపులు అందినాయి. రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, ఏలూరు వంటి పట్టణములలో రుక్మిణీ కళ్యాణము, సీతాకళ్యాణము, ధ్రువచరిత్ర, అంబరీషోపాఖ్యానము, గజేంద్ర మోక్షము, మార్కండేయ చరిత్రము వంటి హరికథలు ఎన్నో వ్రాసి మృదు మధురంగా గానం చేయడమే కాక కాళిదాసు, షేక్స్పియర్, ఉమర్ ఖయ్యాం వంటి మహాపండితులు వ్రాసిన గ్రంథాలను, ఆ గ్రంథములలో వారి కవితలను సమయానుసారకూలముగా సందర్భసహితముగా ఉటంకించి వారి అర్థతాత్పర్యములను చెప్పి భేషనిపించుకున్న మహనీయుడాయన. ఆయనకు ఆంగ్లము, పర్షియన్, అరబ్బీ, ఉర్దూ ఆది భాషలు కరతలామలకములు. అసలు ఆయనకు రాని విద్య లేదంటే అతిశయోక్తి కాదేమో. అద్భుతంగా వీణ వాయిస్తూ రకరకములైనటువంటి రాగములతో లయబద్ధముగా పాడి సంగీత విద్వాంసులనే ఆశ్చర్యపరిచిన మహనీయుడాయన. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏకసంథాగ్రాహి, సరస్వతి మానసపుత్రుడిగా చెప్పుకోవచ్చు. ఒకసారి కాకినాడ పట్టణములో సంస్కృతంలో నాటకం వ్రాసి ఆ నాటకంలో నటించే పాత్రధారుడు రాకపోతే ఆ పాత్రను ఆయనే బ్రహ్మాండంగా పోషించి రత్నకుండలాలను బహుమానంగా పొందినారు. అలాగే ఆయన మధుర గానానికి ఒక షావుకారు బంగారు కంకణాలను బహుమానంగా ఇచ్చినారు. ఆయన హరికథలలో లీనమై తరచూ దేశసంచారం చేయడంతో కాలేజీ చదువు మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. 1983 రామభద్రపురానికి చెందిన లక్ష్మీ నరసమ్మతో నారాయణదాసు గారికి వివాహం జరిగింది. విజయనగరంలోనే కానుపూర్తి వారి వీధిలో గృహము కొని సొంత నివాసం ఏర్పరచుకున్నారు వారు. ఆయనకు చాలా కాలం తర్వాత ఒక కుమార్తె జన్మించినది. ఆ కుమార్తెకు తల్లిగారి కోరికపై సావిత్రి అను నామకరణం చేసినారు వారు. నారాయణదాసు బహుముఖ ప్రజ్ఞాపాఠవాల వలన విజయదుందుభిరోగిస్తూ ఒడిషా, ఆంధ్రదేశమే కాక మద్రాసు, కర్ణాటక, కేరళ రాష్ట్రములు కూడా వెళ్ళి మైసూరు మహారాజు, తిరువాన్కూరు మహారాజా మరియు మద్రాసులో పలువురు ప్రముఖుల సమక్షములో హరికథలు చెప్పి అనేక ప్రశంసలను అందుకున్నవారు వారు. ఆయనను గురించి ఆ రోజులలో హిందూ పత్రిక ఎంతయో కొనియాడి వ్రాయడంతో అప్పటి విజయనగరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు మహారాజు ఆనంద గజపతిరాజు గారు ఆనందించి నారాయణదాసు గారు విజయనగరమునకు తిరిగి వచ్చిన తర్వాత అతనిని రాజావారు తన ఆస్థాన పండితునిగా నియమించినారు. ఒక పెళ్లి సందర్భములో 4 పద్యపాదాలు 4 భాషలు ఉండేలా ఒక పద్యము అల్లి ఒక పాదమునకు మరి ఒక పాదమునకు సమన్వయము సంతరించుచు అల్లి అందరినీ ఆశ్చర్యచకితులను చేసినారు ఆయన. కందుకూరి వీరేశంలింగం పంతులు, న్యాయపతి సుబ్బారావు గారు, చల్లపల్లి రాజాగారు, తిరుపతి వెంకటకవులు వంటి ఉద్దండులు నారాయణదాసుని గండపిండీయరముతోనూ హరికథా పితామహ వంటి బిరుదముతోనూ సన్మానించినారు. మహారాజులు, ఎందరో ప్రముఖులు నారాయణదాసు చెప్పే హరికథను 1 గంట 2 గంటలు వినాలని సంకల్పించిన వారు 3-4 గంటలైన తన్మయంలో మునిగి కథలు వినేవారు. ఒక్కొక్కసారి ఆయన రాత్రి 10 గంటలకు కథ ప్రారంభిస్తే తెల్లవారిపోయి సూర్యోదయం అయ్యే వరకు సాగేది. ఆయన భక్తులు, శ్రోతలు మంత్రముగ్ధులై తన్మయత్వంతో మంగళహారతి అయ్యే వరకు కదిలేవారు కారు. నారాయణదాసు గారి కీర్తి దశ దిశలు వ్యాపించినది అనుటకు ఈ చిన్న ఉదంతమును ఒకసారి వినండి. నారాయణదాసు కాశీ నుండి తిరుగు ప్రయాణంలో కలకత్తాలో దిగి అక్కడ స్నేహితుల ప్రోద్బలంతో ముగ్ధ మనోహరంగా హరికథ సంస్కృతంలో చెప్పి హిందీలో వ్యాఖ్య చెప్పి పలువురి ప్రశంసలను పొందినారు. ఆ రోజు హరికథాగానానికి విచ్చేసిన రవీంద్రనాథ్ ఠాకూర్ మహాశివుడు ముగ్ధుడై అతనిని మెచ్చుకొని విజయనగరం వచ్చినప్పుడు మరలా అతనిని సంగీత ప్రతిభను గుర్తు తెచ్చుకొని అభినందించినారు ఆయన. సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు, జర్మన్ పండితుడు ప్రొఫెసర్ గిరినర సంస్కృతంలో నారాయణదాసు రాసిన తారకమునకు ప్రశంసల వర్షం కురిపించినారు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్తే, దిస్ ఈస్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు, తాగుడు, పండుడు, ముచ్చట్లు చెప్పుడు, ఇట్లా ఏటకారాలు. గీయేనా మనిషి నంక జరంత కళాపోసనుండాలన్నాడు.
ఎన్నెలమ్మ ఎటకారాల రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతో ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఎటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నారాయణదాసు సప్తస్వరాల వంటి 7 శతకాలు వ్రాసినారు. ఒకసారి ఆనంద గజపతి రాజు సమస్యాపూరణానికి ఒక పద్యం ఇస్తే, ఒక సమస్యాపూరణంకు ఒక పద్య పంక్తి ఇస్తే దానికి శత పద్యాలు చెప్పి రాజుగారిని ఆశ్చర్య సంభ్రమంలో ముంచెత్తినారు. అలాగే ఒకసారి ఆయన అన్నగారైన పేరన్నకు ఇంతకు మునుపు చెప్పి ఉండినాను కదా, ఆయనకు ప్రక్క వాయిద్యం కూడా వారు వాయించేవారని, ఆయనకు జబ్బు చేసి మంచాన పడి వైద్యులు పెదవి విరిస్తే దాసుగారు ఆయన ప్రక్కన కూర్చుని మృత్యుంజయ శతకం వ్రాసి శివుని ప్రార్థించేసరికి ఆయన కోరుకుని స్వస్థులైనారు. భక్తి అంత గొప్పది. హరికథ చెప్పడమే కాదు, హరికథపై ధ్యానము ఉంచి పరమేశ్వరుణ్ణి మనసారా తలంచుకుంటూ చిత్తము మొత్తము భగవంతుని మీదనే కేంద్రీకరించి చెప్పిన మహానుభావుడు కాబట్టి ఆయన ప్రార్థనలు భగవంతుడు విని అతని అన్నను బాగు చేయడం జరిగింది. ఆయన తారకము, బాటసారి, నవరస తరంగిణి, యథార్థ రామాయణం, మేలుబంతి, కచ్చపీ శృతులు, తల్లివినికి, నాయరుక మొదలైన ఎందో గ్రంథాలు వ్రాసినారు. గ్రంథాలు శతకాలే కాక హరికథలు అనేకానేకము వ్రాసినారు. ఇవి కాక అచ్చతెలుగులు కొన్ని కథలు, హరికథలు కూడా వ్రాసి పలువురి ప్రశంసలను వారు పొందడం జరిగింది. దాసుగారు పొందిన సన్మానాలు, బహుమతులు ఇన్ని అని చెప్పుటకు వీలు కాదు. కొందరు పాశ్చాత్యులు మరియు ఈ దేశంలోని ఆయన శ్రేయోభిలాషులు ఆయన కొరకు నోబెల్ ప్రైజుకు గాను ప్రయత్నం చేస్తామంటే ఇప్పటికి వచ్చినవి చాలన్నారట. హరికథలకు పెద్దగా ఆదరణ లేని కాలంలో నారాయణదాసు గారు హరికథలకు వైభవము, ప్రాశస్త్యము కలిగించిన మహానుభావుడు. ఎంతోమంది శిష్యులు, అసంఖ్యాకంగా ఉన్న ఏకలవ్య శిష్యులు, ఎందరో విద్వాంసులు హరికథాగానం చేయడానికి పోటీ పడేవారు. వారందరినీ తన ఇంట్లో పెట్టుకొని ఉచితముగా యోగ్యులకు కులముతో సంబంధము లేకుండా గురుత్వము వహించి హరికథలు నేర్పించిన మహనీయుడాయన. విజయనగరం మహారాజు విజయరామ గజపతి విజయనగరంలో సంగీత కళాశాల ప్రారంభించి అతనిని కళాశాల ప్రిన్సిపల్గా నియమించి సత్కరించినారు. 1913 దాసుగారి ఏకైక కుమార్తె అయిన సావిత్రికి అప్పల నరసయ్య గారితో వివాహం జరిపించినారు. 1915 నారాయణదాసు గారికి భార్యావియోగం తటస్థించింది. ఆ తరువాత ఆయనకు మనవడు కలిగినాడు. అతనికి సూర్యనారాయణ అన్న నామకరణం చేసి అల్లారు ముద్దగా పెంచసాగినాడు. నారాయణదాసు విష్ణు సహస్రనామాలను, లలితా సహస్రనామాలను అచ్చ తెలుగులో సంకీర్తనముగా వ్రాసినారు. ఆయన శంభో అని కథాగానం చేసేటప్పుడు పిలిచిన పిలుపు అందరి చెవులలో మారుమ్రోగేది. ఆయన కృష్ణుని హరికథ గానము చేసేటప్పుడు కృష్ణ అని పిలిచే ఆయన పిలుపుకు తన్మయత నుండి గరుడపక్షి ఆయన హరికథ చెప్పే ప్రదేశములో సంచరించేదని మా తండ్రి గారు నాకు చెప్పగా విన్నాను. ఒక సందర్భములో ఆయన హరికథకు ముగ్ధుడైన కరుణశ్రీ దంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఆయనను గురించి ఈ మాట చెప్పినారు. ఎవరీ ముగ్ధ మనోజ్ఞ దర్శనమెవండి శారదామూర్తి, ఈ నవశృంగార రసావతారుడెవరన్నా శ్రీమద్ అజ్జాడయే అవునా, ఆ దరహాస మా నడక తీరాఠీవి ఆదర్ప మా కవితాదీప్తి అనన్య సాధ్యములురా కైమోట్పులు అందించరా. అయ్యా, ఆయనకు నమస్కారం చేయడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు, అంతటి మహనీయుడు మహానుభావుడు అని ఆయన చెప్పడం జరిగింది. అసలు నాటకం అభివృద్ధి కాక పూర్వము ఎక్కువ ప్రజాదరణ పొందినటువంటి హరికథా గానము నేటికి విదేశీ పెనుతుపాలనలను ఎదురొడ్డి నిలిచినది. కారణం, ఒక్కడే కథకుడు మరి బహువిధ పాత్ర పోషణలతోనూ నవరస భరితముగాను నాట్య విన్యాస సముపేతముగా కథ చెప్పడము అంటే మాటలు కాదు. ఆ పాదమస్తకము ఆ శంకరుడే ఆవహించగా కంఠమున వయ్యయింతిమాలయ్యై విష్ణువు నిలువగా, వాణీ సహితుడైన బ్రహ్మ నాలుకపై నిలువగా, నుదుట తిలకము, మెడలో పూలహారము, చేతిలో చిడతలు, పట్టు కండువ, పట్టు ధోవతి, కాళ్ళ గజ్జలు కలిగిన అతి సామాన్యమైన ఆహార్యముతో సామర్థ్యాన్నే ప్రతిపాదికగా చేసి ప్రేక్షకులను రంజింపచేసేది హరికథ. ఆ కథకు జీవం పోసి అజరామరముగా నిలబెట్టిన మహనీయుడు మన అజ్జాడవారు. 1945 అతని మనవడు సూర్యనారాయణకు మసూజి వ్యాధి రాగా అది సహించలేక మనసులో ఎంతో బాధాతప్తమైనటువంటి హృదయముతో ఆయన ఆ వ్యాధి మనవడికి బదులుగా తనకే వచ్చింటే బాగుండేదని పరమేశ్వరునితో మొరపెట్టుకున్నాడు. ఆయన మాటను బహుశా పరమేశ్వరుడు ఆలకించినాడేమో, అదియునూ కాకుండా హరికథ తాను వినాలని అనుకున్నాడో ఏమో. దాసుగారికి ఆ మసూచి సోకడంతో 2/1/1945 పుష్యబహుళ పంచమి నాడు శివ సాన్నిధ్యం పొంది మనవడి ని మాత్రం బ్రతికించుకున్నారు. కానీ ఆయన అసలు బాసినాడు. ఆయన తన తల్లిదండ్రులకు 8వ సంతానము. హరి అయినటువంటి కృష్ణుడు తల్లిదండ్రులకు 8వ సంతానమే. ఆ 8వ సంతానము హరి అయితే ఈ 8వ సంతానము హరిదాసైనాడు. ఎంతటి గొప్ప విషయము, ఎంతటి ఇది కాకతాళీయమా, లేక ఆ కృష్ణ పరమాత్ముని కృపణ మనము చెప్పలేము. హరికథలు దేవతారాధన ఉన్నంతకాలము నారాయణదాసు గారు మన మధ్యనే జీవించి ఉంటారు. క్లుప్తముగా నారాయణదాసు గారి చరిత్ర ఇదైతే, నేను వారికి సంబంధించిన 1-2 గొప్పదనాలు, వారి యొక్క హాస్య చతురత ఇత్యాది కొన్ని విషయములను స్పృశించుతాను. దయతో గమనముతో వినండి.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక, అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశం ఏగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి.
నమస్తే, నేను మీ విద్యారాణి. శ్రోతల కోసం కవి రహీం యొక్క దోహా. బడే బడాయి నా కరే, బడే న బోలే బోల్, రహిమన్ హీరా కబ్ కహే, లాఖ్ టకా మేరో మోల్. మరి ఒక్కసారి. బడే బడాయి నా కరే, బడే న బోలే బోల్, రహిమన్ హీరా కబ్ కహే, లాఖ్ టకా మేరో మోల్. ఈ దోహా యొక్క భావం, వజ్రం ఎలాగైతే తన గొప్పతనాన్ని తానే ప్రకటించదు, అలాగే పెద్దవారు సజ్జనులు తమ గొప్ప గుణాలను ప్రదర్శించరు. గొప్పలు చెప్పడం వారి లక్షణం కాదు అని భావం. ధన్యవాదములు.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మహానుభావులు నారాయణ దాస్ గారి భాషాభిమానము, పాండితీ ప్రకర్ష, చమత్కారము, హాస్యము, అవధాన ప్రజ్ఞల గురించి కాస్త తెలుసుకుందాము. నారాయణ దాస్ గారు సంస్కృతంలో ప్రబంధ సాహిత్యమును రచించిన వారు. ఎంతో క్లిష్టమైన భుజంగ వృత్తంలో రామచంద్ర శతకం రచించినారు. పాణిని వ్యాకరణ సూత్రాలకు అనుబంధంగా చదువుకోవటానికి అనువుగా తారకం అనే కావ్యాన్ని రచించినారు. ఆయన ఆంధ్ర భాషాభిమానము ఈ పద్యరూపములో ఒక్కసారి గమనించండి. మొలక లేతదనము, తలిరుల నవకంబు, మొగ్గ సోగతనము, పువ్వు తావి, తేనె తీయదనము, తెలుగునకే కాని మరొక కరకు దయ్యపు నుడికినేది. అంటే తెలుగు ఎంత మహత్వము కలిగినది, ఎంత గొప్పది అని చెప్పినారో చూడండి. ఆయన చదివినది ఎఫ్ఏ మాత్రమే. ఎఫ్ఏ అంటే ఫెలో ఆఫ్ ఆర్ట్స్ అని. ఆ కాలంలో ఎఫ్ఏ తర్వాత బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది 2 సంవత్సరములు, ఎఫ్ఏ 2 సంవత్సరములు ఆ కాలంలో ఉండేది. ఆయన ఎఫ్ఏనే పూర్తి చేయలేదు. అయినా కూడా ఆయన తెలుగుతో పాటు సంస్కృతం నేర్చుకోలేదా, ఇంగ్లీష్ నేర్చుకోలేదా, లేదు ఇతర భాషలైనటువంటి అరబ్బీ, ఫార్సీ, ఉర్దూ నేర్చుకోలేదా? మనం ఎందుకు ఇంగ్లీషుకు మాత్రమే పెద్దపీట వేసి మన సొంతది, మన తల్లి అయినటువంటి తెలుగునే చిన్నచూపు చూస్తున్నాము అని ఒక్కసారి మనసారా ఆలోచన చేయండి. హరికథ సృష్టి నారాయణ దాస్ గారికి ఒక వరం. అసలు ఇంకొక విధంగా చెప్పవలసి వస్తే అది శాపమేమో కూడా. ఎందుకంటే సంగీత సాహిత్యాలతో పాటు అష్టావధానము, శాస్త్రీయ సంగీత ఆలాపన వంటి ప్రదర్శన కళలలో ఆయన సాధించిన అనేక విజయాలను హరికథ మరుగుపడేలా చేసింది. మరి అటువంటప్పుడు హరికథ శాపమని అనవలసి వస్తుందేమో. కానీ హరికథ వరమని ఇలాగా అనగలమంటే, హరికథ ఆయనను చిరంజీవి చేసింది. ఆయన మానవ జాతికి భక్తి, జ్ఞాన, మోక్ష మార్గములను ప్రబోధించాలనే లక్ష్యంతో ఎన్నుకొని హరికథను వేలాది సభలలో ప్రదర్శించి లక్షలాది భక్తుల హృదయాలలో నర్తించి నివసించినారు, నివసిస్తూ ఉన్నారు, నివసించుతారు. హరికథ అన్నది సర్వ కళల సమాహారము అని చెప్పుకున్నాము. అందులో కథా ప్రవచనము, శాస్త్రీయ సంగీతము, ఆశు కవిత్వము, నృత్యము, అభినయము, ఈ ఐదు అంశాలు లేకపోతే హరికథ చెప్పకూడదా అన్న ప్రశ్న రావచ్చునేమో. అయితే ఈ 5 అంశాలతో కూడిన హరికథ చెప్పుటకు బహుశా మళ్ళీ నారాయణ దాసు గారే పునర్జన్మ నెత్తవలసి ఉంటుందేమో. భగవంతుడు ఆయనకు కూర్చిన వరము శ్రావ్యమైన కంఠము, చక్కని ప్రవచన శక్తి, సమయస్ఫూర్తి, సందర్భోచిత రాగములలో సంగీతము ఆలపించుటకు తగిన పరిశ్రమ, దానికి పూనకు తావితోడైనట్టు అబ్బినది. ప్రాణేతిహాసములను ఆకలింపు చేసుకున్న ఆ మహనీయుడు సమయానుసారకూలముగా వానిని సందర్భోచితముగా ఉపయోగించేవారు. నారాయణదాసు గారు తమ సంగీత సాహిత్య జైత్ర యాత్రలో అనేక పరీక్షలను ఎదుర్కోవటం తటస్థించింది. అయితే వాటిని తన సహజ సాహితీ పాండిత్య ప్రతిభతో శ్రావ్యమైన నేరు గంభీరమైన అమర గానంతో అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోగలిగినారు. అలాంటి దానిలో మొదటి పరీక్ష అంబరీష చరిత్రము. ఆ రోజుల్లో తన మొదటి రచన ప్రదర్శన అయిన ధ్రువ చరిత్రమునకు విశేష పండితాదరణ లభించడంతో ఆ హరికథను ప్రదర్శిస్తూ శ్రీకాకుళం, గంజాం, ఒడిశాలో ఉండే గంజాం జిల్లాలలో ప్రయత్నిస్తున్నారు. ఛత్రపురం కథా ప్రదర్శన పూర్తయిన తర్వాత ఒక సభికుడు లేచి, ఇంతటి సొగసైన కవిత్వం ఈ వయసులోనే నువ్వు రాసినావంటే నమ్మశక్యం కావటం లేదు, ఇది నువ్వే నిజంగా రచించినట్లయితే అంబరీష చరిత్రమును రచించి చూపించు, నీకు 10 రోజులు గడివిస్తాను అన్నాడట. అయితే నారాయణదాసు గారు రాత్రికి రాత్రే అంబరీష చరిత్రమును రచించి మర్నాడు ప్రదర్శించినారట. అది ఆయన రచించిన 2వ హరికథ. అప్పటికి ఆయనకు 20 ఏళ్ళు. విచిత్రం ఏమిటంటే అంత చిన్న వయసులో రచించిన అంబరీష చరిత్రమును ఆయన వెలువరించిన వేదాంత భావాలు ఎంతో పరిణితి చెందిన తర్వాత రచించిన సర్వపురాణసారమైన జగజ్యోతిలో విస్తారంగా కనిపిస్తాయి. అలాగే ఆయన ఒక ఊళ్ళో హరికథ చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉంటే సభలో ఎవరో లేచి, ఎప్పుడు హరికథేనా, ఈరోజు గిరికథ చెప్పండి అన్నాడట. ఆయన అప్పటికప్పుడు గోవర్ధనోద్ధారము అనే హరికథను ఆశువుగా రచించి చెప్పినారట. నారాయణదాసు గారి హరికథా ప్రదర్శనలు రాత్రి 9 గంటలకు మొదలు పెడితే తెల్లవారే వరకు, అంటే సుమారు 9 గంటల వరకు నడిచేవి. ఆశువుగా రచించి అన్ని గంటలు హరికథ చెప్పడం అంటే ఆ కవికి ఎంత సాహిత్య సంగీత ప్రతిభ ఉండాలో ఆలోచించేయండి. నారాయణదాసు గారికి 8 ఏళ్ల వయసులో వారింటికి ఒక సంగీత విద్వాంసుడు రావడం జరిగింది. ఆయన ఆ పిల్లవాడు రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే విని సంతోషించి అతని తల్లిదండ్రులతో, ఈ పిల్లవాణిది శ్రావ్యమైన కంఠము, సంగీత శిక్షణ ఇప్పిస్తే మంచి విద్వాంసుడవుతాడు, బాబు నాతో బొబ్బిలి వస్తే కనుక నీకు సంగీత శిక్షణ ఇప్పిస్తాను అని వా తల్లిదండ్రుల ముందే నారాయణదాసు గారిని అడిగినారట. నారాయణదాసు గారు శిష్యరికం పేరుతో నన్ను జీతం బత్తం లేని పనివాడుగా వాడుకోవడానికి తీసుకుపోతున్నాడేమో అని అనుకున్నాడట. అంటే ఆ వయసుకే ఆయనకు కొంత ఆత్మజ్ఞానము, గురువు శిక్ష లేకుండానే విద్యలు నేర్చుకోగలిగే ఆత్మవిశ్వాసము ఉండి ఉంటాయి. అయితే అది అతిశయోక్తి కాదు అనే విషయం ఆయన బొబ్బిలి వెళ్ళగానే రుజువయ్యింది. ఆయన కోట వీధిలో గొంతెత్తి పాడుకుంటూ వెళుతున్నాడు. అక్కడ ఒక అరుగు మీద కూర్చున్న ఒక వృద్ధుడు అతనిని దగ్గరగా పిలిచి, బాబు చక్కగా పాడుతున్నావు, నీవు పాడుతున్నది ఏ రాగమో నీకు తెలుసా అని అడిగినాడట. దానికి ఆ పిల్లవాడు, నాకు రాగాలేవి తెలియవండి అని సమాధానం ఇచ్చినాడట. ఆ పెద్దాయన తన ప్రక్కనున్న వారితో, సూచితరా, శుభపంతు వరాళి రాగాన్ని ఎంత చక్కగా పాడుతున్నాడో ఈ బాలకుడు, జన్మాంతర సుకృతం లేకుండా ఇలాంటి సంగీతం అలవడదు, ఈ పిల్లవాడు అతి గొప్ప సంగీత విద్వాంసుడవుతాడు అని దీవించి పంపినాడట. ఆ పిల్లవాడు పాడుతున్న కీర్తన అతి ప్రయత్నంతో గాని ఎంతో సాధన చేస్తే గాని పట్టుబడదు, అంతటి క్లిష్టమైన రాగంలో విలువడింది ఆ కీర్తన అంటే కనుక అది దైవానుగ్రహము కాక అన్యథ వేరే ఉండ అవకాశం లేదు. 1894లో బెంగళూరులో జరిగిన దాక్షిణాత్య గాయక మహాసభలో హరికథా ప్రవచనమునకు దాసుగారికి ఆహ్వానము వచ్చినది. అప్పటికే వారికి కవిగాను గాయకునిగాను హరికథా ప్రవక్తగాను దక్షిణాపథం అంతా మంచి పేరు వచ్చింది. అందుచేత సభా నిర్వాహకులు ఆయన స్థాయికి తగ్గట్టుగా పేరు పొందిన మృదంగ వయలిన్ విద్వాంసులను ప్రక్క వాద్యాలుగా నియమించినారు. అయితే దాసుగారి ప్రతిభ గురించి తెలియని ఆ మృదంగ విద్వాంసునికి ఒక హరిదాసుకి ప్రక్కవాద్యం వాయించడం చిన్నతనంగా తోచింది. అందుచేత నారాయణదాసు గారిని పడగొట్టి తన పాండిత్య ప్రతిభను చాటుకోవాలనుకున్నాడు. తాను ప్రక్కవాద్యకారుడని అనే విషయం విస్మరించి ఆయన కీర్తన మొదలు పెట్టి పెట్టగానే ఇంకా రాగం ఎత్తుకోకుండానే తాను వాయించడం మొదలుపెట్టినాడు. కొంతసేపు ఓర్పు వహించిన దాసుగారు అతనికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందనుకుని ఒక గతిలో కీర్తన పాడుతూ ఇంకొక గతిలో చేతిలో చిడుతలతో తాళం వేయసాగినారు. ఆ విద్వాంసుడు కొంతసేపు గాత్రంతోనూ కొంతసేపు చిడతల తాళంతోనూ తికమకపడి ఇక లాభం లేదనుకొని చేతులు ముడుచుకు కూర్చున్నాడు. అప్పుడు దాసుగారు, ఏం స్వామి ఆపేసినారే అని అడిగినారట. అప్పుడు ఆ వాద్యకారుడు, అయ్యా జాగా దొరకడం లేదన్నాడట. అప్పుడు దాసుగారు ఆ వాద్యకారుని మందలించి జాగా వెల్లడి చేసి తన ప్రవచనాన్ని కొనసాగించినారు. 3 గంటలసేపు ఎంతో రసవత్తరంగా హరికత జరిగింది. అయితే ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. దాక్షిణాత్య గాయక మహాసభ ఆఖరి రోజున నారాయణదాసు గారికి ఘనమైన సన్మానము చేసి లయబ్రహ్మ అన్న బిరుదము ప్రదానం చేసింది. అంటే లయబ్రహ్మ అనే బిరుదు నారాయణదాసు గారి శిష్యులో భక్తులో మొక్కుబడిగా ఇచ్చిన బిరుదు కాదు. అది ఆనాటి దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన సంగీత విద్వాంసులందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకుని తమ భక్తి గౌరవాలకు ప్రశంసలకు ఇచ్చిన సంక్షిప్త సంకేత రూపమది. నారాయణదాసు గారు తెలుగులో 17, సంస్కృతములో 3, అచ్చ తెలుగులో 1, మొత్తం 21 హరికథలను రచించినారు. 72 మేళకర్త రాగాలలోనూ కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు త్యాగరాజు తరువాత నారాయణదాసు గారే. జానకీశపథం అనే హరికథలో నారాయణదాసు గారు 36 అపూర్వ రాగాలలో కీర్తనలు రచించినారు. ఆ హరికథను నారాయణదాసు గారి తర్వాత ఇంతవరకు ప్రదర్శించిన వారు లేరు. ఈ వాస్తవాన్ని మనం తెలుసుకుంటే ఎంత గర్వపడవలసి ఉంటుందో చూడండి. మనలో ఏ ఒక్కరూ ఈ విద్యలో కృషి చేసినా తిరిగి ఆయన హరికథకు ఇచ్చిన వైభవమును పునఃప్రతిష్ఠించినట్లవుతుంది కదా. ఆయన యథార్థ రామాయణము అనే 6 రామాయణ హరికథల సంపుటికి రచించిన 30 పేజీల ఉపోద్ఘాతంలో ముఖ్య పాత్రల చిత్రణను వివరించినారు. అందులో శ్రీరాముని గురించి వర్ణించడానికి వాడిన విశేషణాలు 3 పేజీలు. ఆధునిక విమర్శకులు తెరపైకి రావడానికి కొన్ని దశాబ్దములకు ముందే వారు ఈనాడు ఎత్తిచూపుతున్న అసమంజసాలను నారాయణదాసు గారు తన యథార్థ రామాయణంలో సంస్కరించినారు. అందుకు ఆయన ఆధ్యాత్మ రామాయణాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారని పండితులంటారు. నారాయణదాసు గారి రామాయణ కథలో అహల్య శాప వృత్తాంతం భిన్నంగా ఆమె పాత్ర ఉదాత్తతను తెలిపే విధంగా ఉంటుంది. వాలిని చెట్టుచాటు నుండి వధించడం ఉండదు. సీతకు శీలపరీక్ష ఉండదు. మనం చదువుతున్న రామాయణ కథలోని ఈ ఘట్టాలన్నీ వాల్మీకి కల్పనలు కావని, ప్రక్షిప్తాలని నారాయణదాసు గారి అభిప్రాయం. ఈ గ్రంథాన్ని ఆయన 1914 రచించి దివంగత అయిన తన భార్యకు అంకితం ఇవ్వడం జరిగింది. వాల్మీకి రామాయణం గురించి వారి అభిప్రాయం వారిది. అంతేకాని అది అందరికీ ఆమోదయోగ్యము అని నేను అనటలేదు. హిందీలో పసంద్ అప్నా అప్నా, ఖయాల్ అప్నా అప్నా అని కూడా అంటారు కదా, ఇది ఆ విధమైనది. అయినను నారాయణదాసు గారి భక్తిని ఏ పరిస్థితులలోనూ మనము చిన్నచూపు చూడనవసరం లేదు. మహనీయుడు, మహానుభావుడు, మహామనీషి ఆయన. నారాయణదాసు గారికి సీసపద్యం వృత్తం అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే భాషా సౌందర్యానికి, భావ వ్యక్తీకరణకు సీసం చక్కని వాహిక అన్నది ఆయన నమ్మకం. ఆ విషయాన్ని రుక్మిణీ కళ్యాణంలోని హరికథలో రుక్మిణీదేవిని గురించి ఒక చక్కని సీసపద్యం వ్రాస్తారు వారు. దుర్వాంకురములతో సన్నజాదులు మొగలి రేకులు జారు సిగను దుట్టి తడుకు చెక్కు గులాబీ దంతము నిగనిగా రవల కమ్మల జోడు చెవులబెట్టి లేత ప్రాయపు బిగి చేతి గాజులు రైక యొడ్డాణము వెలి ఇడుపుగట్టి ముద్దు మగంబున ముత్తైదు చిన్నెల అంబ పేరిట అనోగి రంబు వట్టి వెన్నెలలు చీకటులు పరువు కన్నుదోయి ముత్తి ముల్కెంపులు ఒక్కడి ముద్దువాయి అంద మగు రుక్మిణీ కన్య ఎలరు హాయి చాటి చెప్పగా వేణివుళ్ళు చాలవోయి. పద్యములోని పైన చెప్పినటువంటి విశేషణములన్నీ ఒక ఎత్తైతే, తేటగీతిలోని చెప్పిన చివరి 2 పాదములు ఒక ఎత్తు. అసలు ఇంతెందుకయ్యా ఇన్ని విధాల చెప్పడానికి ఈ సీసపద్యములో పైన ఒక నాలుగు పాదములు, కింద ఒక రెండు చిన్న పాదములతో పూర్తి అయ్యేది కాదయ్యా. అందమగు రుక్మిణీకన్య అలరు హాయి చాటి చెప్పగా వేణోళ్ళు చాలబోయి నేనెంతవాణ్ణి ఆ మహాతల్లి యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి అని అంత గొప్పగా పైన చెబుతూ కూడా ఎంతో వినమ్రంగా విధేయంగా అమ్మవారిని గురించి, రుక్మిణీదేవిని గురించి అంత భక్తితో వినయముతో చెప్పిన మహనీయుడాయన.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇందు గలడందు లేడని సందేహం వలదు. సాహిత్యం, సినిమా, సైన్స్, చరిత్ర, రాజనీతి, సైకాలజీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, చరిత్రను మలుపు తిప్పిన గొప్ప వ్యక్తులు, ఇలా వివిధ అంశాలలో నేను నేర్చుకున్నవి, నన్ను ఆశ్చర్యపరిచినవి మీతో పంచుకోవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 7 ఇండియన్ స్టాండర్డ్ టైంకి పీవీకేతో పిచ్చాపాటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కార్యక్రమం పునఃప్రసారం సాయంత్రం 6:30 to 7 ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో కూడా.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 minute మ్యూజిక్ బైట్.
సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రహ్లాద చరిత్ర హరికథ చెప్పుకున్నప్పుడు ఆయన ఆశువుగా ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. పూర్వ ప్రబంధము పోల్కి చచ్చిన ఈగ నంటించడు హీనుడొకడు, ప్రౌఢ కల్పనలని పన్ని తనకు తాని అర్థంబూలెరుగని వ్యర్థుడొకడు, కృతిని నిఘంటు వెతకి ముదురుతాటి ఉంజవలినం చేయు మూర్ఖుడొకడు, తేట తెల్లంబని తెలుగు భాషకు బట్ట తెరిచి చూపించడి దేబయ్యొకడు, కలి వశంబున శారద కలుషయ్యి పిదప కాలంబున తలంపు పిచ్చి అయ్యి అచ్చు చవకయ్యే మూఢులు మెచ్చుటయ్యే ఆహా ఎందుకు కవలైరి ఆధునికులు అని కుకవలను దుయ్యబట్టినారు వీరు ఆ సమయంలో. దానికి తోడుగా అసలు మరి కవితాధార అంటే ఏ విధంగా ఉండాలా అన్న విషయాన్ని నారాయణదాసు గారే ఈ విధంగా చెప్తున్నారు. సాగి కమ్మెచ్చుచున్ వచ్చు తీగ కరణి సాలె పురుగు కడుపులోని నూలువలెను దబ్బునన్ బొర్లిపడు కొండ ధారి మాడ్కి సహజ కవిత బయల్వడి సన్ముతిగను. ఎటువంటి గొప్ప మాటో చూడండి. కడుపులో నుండి సాలె పురుగుకు ఏ విధంగా కడుపులో అయితే నూలు ఉంటుందో తాను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆ నూలుని బయటికి తీసి అల్లగలుగుతుందో ఆ విధంగా ఉండాలట కవిత్వం. ఎటువంటి గొప్ప మాట. ఒక్క మాట వారి అష్టావధానము కూర్చి చెప్పుకుందాము. నారాయణదాసు గారు తమ 19వ ఏట హరికథా ప్రదర్శనలతో సమాంతరముగా అవధాన ప్రక్రియ ప్రదర్శన కూడా మొదలుపెట్టినారు. అయితే ఆయన అష్టావధానాలు తక్కిన వారి అష్టావధానములకు భిన్నముగా తన యొక్క సంగీత సాహిత్య ప్రతిభకు బహుభాషా పాండిత్యానికి దర్పణాలుగా ఉండే విధముగా ఆయన మలుచుకున్నారు. ఉదాహరణకు చెప్పవలనంటే ఆయన అష్టావధానములలో వ్యస్తాక్షరి గ్రీకు భాషలో ఉండేది. నారాయణదాసు గారు బందరులో పంతులు గారి మేడ మీద ప్రదర్శన ఇచ్చిన అష్టావధానం ప్రవేశ రుసుముతో జరిగింది. ఈ అష్టావధానము 1888-89లో వారు కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బందర్లలో సాగించిన సాహిత్య యాత్రలో భాగంగా ప్రదర్శించినారు. సంగీతానికి సంబంధించిన అంశాలు అందులో ఉండడం దాని ప్రత్యేకత. 2 పాదములతో 2 తాళములు, 2 చేతులతో 2 తాళములు వేసి పల్లవి పాడుచూ కోరిన జాగాకు ముక్తాయింపులు వేయుట, 4 తెలుగున 4 సంస్కృతమున కోరిన పద్యములు కవిత్వము చెప్పుట, వ్యస్తాక్షరి న్యస్తాక్షరి గణిత శాస్త్ర సమస్యను సాధించుట, పూలు గంటలు లెక్కించుట, ఛందస్సంభాషణ, ఇంగ్లీషులో ఉపన్యాసము మొదలగునవి ఈ వీరి అష్టావధానములో అంశములు. ఒకసారి నారాయణదాసు గారు అష్టావధానం చేసిన మరునాడు బుధ విధేయిని అనే స్థానిక పత్రిక ఆ అవధానమును గూర్చి వ్యంగ్యముగా నారాయణదాసు గారిని చిన్న పనుల గుంపు చేసి అష్టావధానం చేసినారు అని వ్రాయడం జరిగింది. నారాయణదాసు గారు సామాన్యుల దానిని విన్న వెంటనే తీవ్రముగా స్పందిస్తూ కలుషహారిణి అనే ఇంకొక స్థానిక పత్రికలో ఈ విధంగా వ్రాసినారు. నారాయణదాసు గారు చేసినది కలుషహారిణి అనే స్థానిక పత్రికలో నారాయణదాసు గారి అభిమానులు ఈ విధముగా వ్రాయడం జరిగింది. నారాయణదాసు గారు చేసినది అసాధ్యమైన అష్టావధానం. సంగీత సాహిత్యములలో ఇట్లు అవధానములు చేయు సమర్థత ఇంకొకరి కుండుట దుర్ఘటము అని ఎలా వ్రాయకూడదు? ఇది అన్నిలకు సాధ్యమా? ఈ అష్టావధానము గూర్చి వ్రాయటకు కేవల సాహిత్యజ్ఞుడగు బుధ విధేయుని ప్రకటనకర్త సమర్థుడు కాదు. పైగా ప్రతిపక్షులలో చేరి ఉండటయే ఆ విధముగా వ్రాయడం తటస్థించినట్లుగా భావించడం జరుగుతున్నది. ఈ ప్రకటనతో ఇటు బుధ విధేయునికి అటు కలుషహారిణికి మధ్య పెద్ద వాగ్వాదమే చెలరేగి చాలా కాలము గడిచినది. ఇది ఇట్లు ఉండగా దాసుగారితో స్పర్ధకు దిగి ఒకసారి సంగీత సభలో పల్లవి ప్రదర్శనలో పరాజితులైన దాసుగారి ప్రతిపక్షులు ఆయనను ఎటుదిరిగి సంగీతములో ఓడించాలనే ఉద్దేశ్యంతో ఒక సభ చేసి చేతనైతే అందులో తమతో పోటీకి రావలసినదిగా వర్తమానం పంపినారు. మరి నారాయణదాసు గారు తక్కువ తిన్నవారా? కాదే, వెంటనే పోటీకి ఒప్పుకున్నారు. ఆ సవాలును నారాయణదాసు గారు స్వీకరించి ఆ సభకు హాజరైనారు. ఆయన హుందాగా సభలో ప్రవేశించినంతనే బ్రావో అనే హర్షధ్వానాలు మిన్నుముట్టినాయట. ఆ సభకు అధ్యక్షత వహించిన వారు నారాయణదాసు గారి ప్రత్యర్థి ఆ సందర్భమున నారాయణదాసు గారు సభనుద్దేశిస్తూ సంగీత శాస్త్రము సంస్కృతమున వ్రాయబడినది, ఇక్కడ కూర్చున్న సంగీతజ్ఞులు లేక సంగీత విద్వాంసులకు సంస్కృతము రాదు, కాబట్టి నేను శాస్త్ర విషయములను సంస్కృతంలో తెలిపినా వారు అర్థం చేసుకునటం జరగదు. అందువల్ల అతి సులభమైనటువంటి విషయమును చెబుతున్నాను. ఆ ఇరువురు 1 గంట కాలము పాడిన పిదప నేను 1 గంట కాలము పాడదను. మంచి చెడ్డలు సభలో ఉన్న మీరు లేక సభికులైన మీరు నిర్ణయించడం సులభమగును, కాబట్టి ఆ విధముగా చేస్తామని వారు చెప్పినారు. దానికి సభాధ్యక్షుడైనటువంటి ఆ వకీలు గారు కూడా వల్లే అన్నారు. అయిన తరువాత 2 వైపుల వారు పాడడం జరిగిన తరువాత నారాయణదాసు గారిని సభికులు విశేషముగా ప్రశంసించడం జరిగినది. అక్కస పట్టలేని ప్రతిపక్షులు ప్రజలను రక్తి చేయుటకు కాదు, ప్రజలకు రంజకమైన సంగీతమును అందించటకు కాదు ఈ సభ నిర్వహింపబడినది అని అన్నారు. దానికి నారాయణదాసు గారి శిష్యుడొకడు దీటైన సమాధానం ఇచ్చి వాళ్ల నోళ్లు ఊయించినాడు. అందులో నారాయణదాసు గారి ప్రతికక్షుల్లో ముఖ్యుడు హరినాగభూషణం. ఈ హరినాగభూషణం గారు సంగీత విద్వాంసులు స్వభాగా, కానీ ఆయనకు ఎందుకో నారాయణదాసు గారంటే మాత్సర్యం. ఎన్నో మార్లు ఆయన నారాయణదాసు గారితోటి ఏదో ఒక విధమైన గొడవ పెట్టుకునేవారు. ఈ విధంగా ఒకసారి కొన్ని నెలలు సాగిన వీరి మధ్యన యుద్ధము చివరకు చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారి జోక్యంతో ముగిసింది. చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఎవరంటే తిరుపతి వెంకట కవులలో ఒకరు. సరే, చిట్ట చివరకు ఎట్టకేలకు కట్ట కడపటికి తుట్ట తుదకు ఆయన తన కుమారుని నారాయణదాసు గారి ఇంటికి పంపించి, మా తండ్రి గారు మీకు నమస్కారము తెలియజేయమన్నారు అనుటతో ఆ విషయము ముగిసింది. చివరిగా వారి చమత్కారముల గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం. ఒకసారి వారు ఆనంద గజపతి రాజు గారితో పేకాట ఆడటం తటస్థించింది. దాసుగారికి మూడు కింగులు వస్తే రాజుగారికి మూడు ఆసులు వచ్చినాయి. దాసుగారు ఆట తనదేనని ముక్కలు చూపించినారు. వెంటనే రాజుగారు కూడా తమ ముక్కలు చూపించడం జరిగింది. ఆ ఆటలో కింగ్ కన్నా ఆసు పెద్దది కాబట్టి పందెం ఒడ్డిన డబ్బు రాజుగారికి చెందవలే. డబ్బు రాజుగారు గ్రహించలోకునే దాసుగారు, నాకొక చిన్న సందేహం ఉంది, తీర్చగలుగుతారా రాజుగారు అని అడిగినారు. సందేహములు అడగవలసినది నేను, తీర్చవలసింది మీరు, కానీ మీరు సందేహం ఉంటున్నారేమిటి అని అడిగినాడు రాజుగారు. ఏమీ లేదండి, రాజు గొప్పన లేకపోతే ఆసు గొప్పన అని అడిగినాడు. రాజుగారు ఇరికాటంలో పడినట్టయింది. దాసుగారు అడిగిన ప్రశ్నలోని మర్మమును అర్థం చేసుకుని గట్టిగా పగలబడి నవ్వుతూ తన వద్దనున్న డబ్బంతా దాసుగారికి ఇచ్చినారు. వేరొక మారు హరికథ చెప్పే సమయానికి తాను శిక్షణ ఇస్తున్న విద్యార్థులను తనతో పాటు తీసుకుపోయే అలవాటు కలిగి ఉండినారు దాసుగారు. ఒకసారి హరిశ్చంద్రోపాఖ్యానం హరికథ చేసేటప్పుడు, అంటే శ్మశానంలో, ఈ ఘట్టం శ్మశాన ఘట్టం, చంద్రమతి విలిపించే సమయంలో ఒక కీర్తన కొంత తాను పాడి మిగిలిన భాగం తనతో వచ్చిన శిష్యుడిని పాడమన్నారు. అప్పుడు ఆ శిష్యుడు పాట ఎత్తుకోవడంతో ఆలాపనలో శృతి తప్పినది. అది గమనించిన దాసుగారు వెంటనే ముందుకు వచ్చి ఏడిచేటప్పుడు శృతి లయ చూసుకొని రాగాలు కట్టి మరీ ఏడుస్తామటండి, ఏడ్చేటప్పుడు అన్నమ్మ రాగాలు వస్తాయి అని చమత్కరించినారు. ఒకసారి కృష్ణారావు గారనే గృహస్థు ఇంట్లో వివాహ సందర్భముగా నారాయణదాసు గారి రుక్మిణీ కళ్యాణం హరికథ ప్రదర్శన ఏర్పాటయింది. మండు వేసవి, పట్టపగలు ప్రదర్శన. అప్పట్లో విద్యుత్ పంఖాలు లేవు, శరీరం అలసేలా నర్తించే ప్రదర్శనలో చెమట ధారాపాతంగా కారుతోంది దాసుగారికి. దానికి సదుపాయంగా మనిషిని పెట్టి విసనకర్రతో విసిరింపచేస్తాను అని గృహస్థు అంగీకరించి ఉండినారు. కానీ ఆయన పనుల ఒత్తిడిలో మరిచిపోవడం జరిగింది. దాసుగారు ఆ కారణానికి కథ మాత్రం ఆపు చేయలేదు. కథలో రుక్మిణి శ్రీకృష్ణునికి సందేశం పంపిన తరువాత శ్రీకృష్ణుడి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని మదనపడే సన్నివేశంలో నీవేమి తలచితివో కృష్ణ అని ఒక కీర్తన పాడుతున్నారు. హడావుడిగా ఆ సమయానికి అటూ ఇటూ తిరుగుతున్న కృష్ణారావు గారిని గమనించి అదే మాట పదే పదే పాడటం మొదలుపెట్టినారు దాసుగారు. విషయము అర్థమైంది కృష్ణారావు గారికి. గతుక్కుమన్నారు, నాలుక కరుచుకున్నారు. అయ్యా క్షమించాలి, ఇదిగో మనిషిని పంపిస్తానని అన్నారు. అప్పుడు దాసుగారు దానికేముంది అని అంటూ తన కథను కొనసాగించినారు. కృష్ణారావు గారు అయ్యా క్షమించాలి, ఇదిగో మనిషిని పంపిస్తున్నాను అని అంటే దాసుగారు అన్నారట, దానికేముందండి, ఓ విసనకర్ర నా ముఖాన పడేయండి, నేనే విసురుకుంటాను, విసురుకుంటూ కథ చెప్తాను, పక్కల నిలబడితే గనక మీకు కూడా విసురుతాను అని చమత్కరించినారట. చూడండి ఎటువంటి సమయస్ఫూర్తితో ఆయనది. ఇటువంటి మహనీయుని గురించి ఈరోజు మన మధ్యన ప్రస్తావన రావటము ఎంతో సంతోషకరమైన విషయం. నేటి యువతకు కానీ ఔత్సాహికులకు కానీ నేను చెప్పే ఒక చిన్న మనవిని గుర్తించవలనని నా కోరిక. ఏమిటంటే, ఇటువంటి మహనీయులను గురించి గుర్తు పెట్టుకోవటము లేక ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ఉంచడము అతి ముఖ్యమైన విషయం అన్నది నా ఉద్దేశ్యం. అది కాకుండా ఎవరిలోనైనా హరికథ నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే కనుక దాసుగారు రాసినటువంటి హరికథలను పఠనము చేసి ఆకళింపు చేసుకొని అర్థము చేసుకొని వాటిని అభినయించగలిగితే కనుక దాసుగారి ఆత్మ శాంతించుతుందని నా మనోగత అభిప్రాయం. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
హాయ్, నేను మీ సింగర్ సింహ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.